హరే కృష్ణ. సో మనం నిన్న 30-31 శ్లోకాలు చూసుకున్నాం. ముఖ్యంగా ఏ విధంగా ఒక యోగి పరమాత్ముడిని, పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్ముడిని ఏ విధంగా చూస్తాడు, సర్వత్రా అన్ని దగ్గరల అన్ని చోట్ల అందరిలోనూ చూస్తాడు. అలాగా ఎవరికైతే అలాంటి ఒక దృష్టి ఉంటుందో, భగవంతుడు ఎప్పుడు, భగవంతుడి దృష్టి ఎప్పుడు అతని మీద ఉంటుంది, పరమాత్మ దృష్టి ఎప్పుడు అతని మీదే ఉంటుంది, అతను ఎప్పుడు పరమాత్ముడునే ఉంటాడు, అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కలిసే ఉంటారు, ఒకరినొకరు మర్చిపోలేరు. భగవంతుడు, పరమాత్ముడు, యోగి ఎప్పుడు ఒకరినొకరు మర్చిపోలేరు అని చెప్పి నిన్న మనం చెప్పుకొని వచ్చామన్నమాట మనం. సో యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నన్ను సర్వత్రా చూసేవాడికి, నాలో సమస్తము చూసేవాడికి నేను ఎన్నడూ కనబడకపోను, అలాగే నాకు అతడు ఎన్నడూ కనపడకపోడు. సో నిరంతరం భావాల్లో ఒకటైపోతారు. ఎప్పుడు వాళ్ళు ఒకరి గురించి ఆలోచిస్తారు, భక్తుడు భగవంతుడి గురించి, భగవంతుడు భక్తుడి గురించి ఆలోచిస్తారు, అది మనం చూసాము. అలాగే 31 శ్లోకంలో సర్వభూత స్థితం వ్యోమ భజత్యేకత్వ మాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. సో నేను పరమాత్మ ఒకటే అని తెలిసిన వాడే పరమాత్మని ఆరాధనాయుత సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితులు సర్వదా నాలోనే ఉంటాడు. సో నేను ఆ పరమాత్మ ఒకటే అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం అదే చేసుకుంటున్నాం. సర్వభూత స్థితం యో మాం, అహం మాం, తర్వాత సయోగి మయి వర్తతే, ఆ యోగి నిరంతరం నన్నే చూస్తుంటాడు, నన్నే ఫాలో అవుతుంటాడు. ఇక్కడ అందుకనే మయి మాం అహం ఇంతకుముందు మన శ్లోకాలు చూడలేదు కానీ ఇక్కడ అందుకనే నేను ఆ పరమాత్మ ఒక్కడే, నేను ఆయన వేరు కాదు అని ఏ యోగి గ్రహిస్తాడో, సో ఆ యోగి అన్ని పరిస్థితులు సర్వదా నాలోనే ఉంటాడు, అంటే నిరంతరం నన్నే, అంటే అది నన్నే సేవిస్తున్నాడు, నన్నే, నన్ను ఎప్పుడు తన మనసులో పెట్టుకోమన్నాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ యోగులు మాట్లాడే పరమాత్మ వేరు, మనం మాట్లాడే పరమాత్మ వేరు అనుకోవద్దండి. యోగి మాట్లాడే పరమాత్మ వాళ్ళు ఇంకా పరమాత్మ స్థితి ఇంకొకటి దాటి భగవాన్ స్థితిలోకి రావాలని, ఇంకా ఆ స్థాయిలో వాళ్ళు ఇంకా ఎదగలేదు, లేదా వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోయినచ్చు, కానీ అక్కడ నుంచి వాళ్ళు డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది అని ఖచ్చితంగా వాళ్ళు ఆ భగవాన్ స్థితి చేరే తీరుతారు. ఇది మనం నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం 32 శ్లోకానికి వెళ్తాం. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మోపమ్యేన సర్వత్ర సుఖం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సో ఆత్మోపమ్యేన సర్వత్ర. సో ఈయన ఆ యోగి అనేవాడి లక్షణాలు ఏంటి ఇంకా అని చెప్తే, అర్జున ఎవడు తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖ దుఃఖాలను రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. సో తనతో పోల్చుకొని సకల జీవుల్లో, సకల జీవులను అంటే నేను దుఃఖపడుతున్నాను కదా, కాబట్టి అందరూ కూడా ఈ స్థితిలో అందరూ దుఃఖపడతారు అని అందరి దుఃఖాన్ని కూడా చూడగలుగుతాడు. ఎందుకంటే నేను బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు కదా, వాళ్ళు కూడా ప్రసంగ దుఃఖంలో ఉంటారు కదా అని గ్రహిస్తాడు అన్నమాట. ఎందుకంటే తనలో తాను ఏ పరిస్థితిలో తన ఆనందంగా ఉంటాడో, సుఖాన్ని ఉంటాడో, ఆ సుఖాన్ని గ్రహిస్తాడు, అందరిలో ఆ సుఖాన్ని గ్రహిస్తాడు. ఏ స్థితిలో అతను దుఃఖంగా ఉంటాడో ఆ దుఃఖాన్ని అందరిలో గ్రహిస్తాడు. వాటి సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. సో వాస్తవం మనం ఒకసారి జనరల్గా అంటాం, నీకు నీకు ఏదైతే కష్టం అవుతుందో, ఏ విషయాలు మాట్లాడితే నీకు కష్టం అవుతుందో, లేదా ఏ పరిస్థితులు నీకు కష్టం ఉంటుందో, నువ్వు దయచేసి ఆ పరిస్థితులు వేరే వాళ్ళకి కల్పించొద్దు, వేరే వాళ్ళకి ఆ ఇబ్బందులు కలిగించొద్దు. నీకు మనకు తెలుస్తుంది పలానా పరిస్థితిలో నేను దుఃఖపడుతున్నాను అని, అలాంటి పరిస్థితులు లేదా అలాంటి మాటలు కానీ అలాంటి విషయాలు కానీ వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు దుఃఖపడతావద్దు, మనం దుఃఖపడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆదేశంలో వాళ్ళు కూడా దుఃఖపడతారు కదా. కానీ మనకి అది దుఃఖపడతామని తెలిసి ఇప్పుడు ఎవరైనా మనం అవమానిస్తే ఖచ్చితంగా న్యాచురల్గా మనం దుఃఖపడతాము. మరి అదే ఎందుకు వేరే వాళ్ళకి, మనం ఎందుకో వేరే వాళ్ళు మనందుకు అవమానించాలి? మన దుఃఖం అని మనకు వస్తున్నప్పుడు ఏ పరిస్థితి దుఃఖం వస్తుంది, ఇతరులు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓదార్చగలగాలి. అంటే ఇక్కడ ఆ భక్తుడు కానీ ఆ యోగి కానీ సుఖ దుఃఖాల్లోనూ సమానంగా చూడగలుగుతున్నాడు. సుఖం దేని వల్ల వస్తుంది, ఆ దుఃఖం వేటి వల్ల వస్తుంది చూడగలుగుతున్నాడు. తనలో వచ్చేటువంటి సుఖ దుఃఖాల యొక్క పరిస్థితిగతుల్ని అర్థం చేసుకొని అది ఇతర జీవుల్లో కూడా వాటిల్లో కూడా అవి కాంక్షిస్తున్నాడు, వాటిల్లో చూడగలుగుతున్నాడు, కాంక్షిస్తున్నాడు కాదు వాటిని చూడగలుగుతున్నాడు. చూడగలిగే వాడే ఉత్తమ యోగి అన్నమాట. కాబట్టి భాషలో మనం చూసినట్లయితే యోగులు అందరి మేలు కోరి పనిలో నిమగ్నం అవుతారు. అందరి మేలు కోరే పని, పొరపాటు మన చీమ కూడా అపకారం చేయాలని అనుకోడు అన్నమాట. సో అందరి మేలు కోరేవాడే కాబట్టి అందరిపై దయ కనపరుస్తాడు, వారికి సుఖ దుఃఖము తనదిగా భావిస్తాడు, వారి సుఖ దుఃఖాలను తనవిగా భావిస్తాడు. వాళ్ళందరూ ఆనందంగా ఉంటే తాను ఆనందంగా ఉంటాడు, వాటి అన్నిటికీ దుఃఖంగా ఉంటే మనకు దుఃఖంగా భావిస్తాడు. సో తను సుఖంగా ఉండాలని అనుకుంటాడు, అదే విధంగా అందరినీ ఉంచాలనుకుంటాడు. తను ఉండాలనుకుంటాడు, అందరినీ ఉంచాలనుకుంటాడు. సో మరి ఈ మూడు లక్షణాలు మనం చూసామనుకోండి, మేలు కోరేవాడు, వాళ్ళ మీద దయగలతో వస్తాడు, అలాగే తను సుఖంగా ఉండాలనుకుంటాడు, అందరినీ కూడా సుఖంగా ఉంచాలనుకుంటాడు. మనం గమనిస్తే భాగవతంలో సౌనకాది ఋషులు గుర్తుకొస్తారు, రాబోయే కలియుగంలో ఉండే మనలాంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జీవితాలు మన కోసం వాళ్ళు యజ్ఞాలు చేయడం ప్రారంభిస్తారు. రాబోయే కలియుగంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ వ్యక్తులు ఈ యొక్క జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళని ఏ విధంగా మనం కాపాడగలమని 5000 సంవత్సరాల క్రితం ఈ సోనకాది ఋషులు అంత మాట్లాడుకొని పెద్ద 1000 సంవత్సరాల యజ్ఞం నిలబెట్టాలని ప్రయత్నిస్తారు. మీరు ఆలోచించుకోండి, వాళ్ళు ఎంత దయ ఉంది, వాళ్ళు ఎంత కరుణ ఉంది, అందరూ మేలు కోరేవాళ్ళు, వాళ్ళకి కలియుగంలో ఉండే వ్యక్తులకి అంత సంబంధం ఏంటి? ఇవాళ పరిస్థితుల్లో మన సొంత కుటుంబ వ్యక్తుల్ని, కుటుంబంలో ఉన్నటువంటి లేదా స్నేహితుల్ని మనం పట్టించుకోవాలి ఈ పరిస్థితుల్లో, ఎక్కడో రాబోయే తరానికి అది వేరే యుగంలో రాబోతానికి అసలు వాళ్ళ సంబంధం ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళ జీవితాలు ఎందుకు త్యాగం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలాంటి యజ్ఞాలు చేసి ఎవరికో మేలు చేయాలని, వాళ్ళు ఎందుకు వాళ్ళ జీవితాలని 1000 సంవత్సరాలు వాళ్ళు ఎవరికో వాళ్ళ జీవితాలు త్యాగం ఎందుకు చేస్తున్నారు? నిజమైన యోగులు అన్నమాట వాళ్ళు, నిజమైన యోగులు ఎవరు, ఎందుకంటే వాళ్ళు రాబోయే భవిష్యత్తులో ఉన్న వ్యక్తుల యొక్క దుఃఖాలు చూడగలుగుతున్నారు. ఆ దుఃఖాలు చూడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ యజ్ఞాలు యాగాలు చేయగలుగుతున్నారు. అలాగే మన గురు పరంపరల ఆచార్యులు, సో వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళ కోసం మనకి ఆ సందేశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇల్లులు వదిలేయాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఎన్నో మాన అవమానాలు పడి అనేక ఇబ్బందులు పడి వాళ్ళెందుకు ఈ నామ ప్రచారం చేయాలి, ఈ భగవద్గీత భాగవత ప్రచారం వాళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళు దాన్ని చేయకుండా మనలాగే అందరం ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటా, ఎవరింట్లో భయపడిపోతా, ఈ మెసేజ్ చెప్దామా వద్దా, చెప్తే ఏమనుకుంటారో, మనకెందుకులే, మనకేం అవసరము, మనం బాగున్నాం కదా, మా ఇంట్లో బాగున్నారు, అంతకంటే ఇంకేం కావాలి, ఎవరైతే పోతే మనకి ఎందుకు అని వాళ్ళు కూడా అనుకోకుండా ఉంటే, అప్పుడు వాళ్ళు అప్పుడు మెసేజ్ మన దాకా వచ్చేదా? మనం ఈరోజు ఈ మాత్రం సమస్యల నుంచి కర్మల నుంచి మనం బయటపడగా వాళ్ళం అసలు? అంటే మనకి ఇతరుల పట్ల మనకి నిజమైన దయ చూపించడం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం పెట్టడమో లేదా డబ్బులు ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ఇంకేదో ఇంకేదో చేయడం కాదు, వాళ్ళకి భగవద్గీత భాగవత జ్ఞానం ఇవ్వడమే, వాళ్ళని ఇలాంటి క్లాసులకి లింక్ చేయడం లేదా ప్రవచనాలకు లింక్ చేయడం లేదా వాళ్ళని ఇస్కాన్ మందిరాలకు తీసుకురావడం లేదా ఒక సాధువుతో కల్పించడం, అది మనం నిజమైన దయ కల్పించడం అనమాట. వాళ్ళు మేరుకోలే వారం అంటే అది అనమాట. ఎందుకంటే శాశ్వతంగా వాళ్ళకి వాళ్ళకి ఇంకా దుఃఖాల నుంచి మనం శాశ్వతంగా దూరం చేయగలుగుతాం అనమాట. కాబట్టి సౌనకాది ఋషులు 1000 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అంటే ఒకసారి ఆలోచించండి. దాని వెనకాల వాళ్ళ యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. ఏమీ ఆశించకుండా కేవలం వాళ్ళకి వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పరిస్థితులు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఆయుష్ తక్కువ, మంద బుద్ధి, సుమంద మతయో, ఇన్ని అవలక్షణాలు ఉన్నాయే, ఇన్ని అవలక్షణాల మధ్యలో వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు జీవితం, వాళ్ళు ఏది సారాంశం ఎలా తీసుకోగలుగుతారు అని వాళ్ళందరూ కూడా చేపట్టారు. వాళ్ళ ద్వారా మనకి భాగవతం బయటకు వచ్చింది. ఈరోజు మనం నిర్భయంగా మనం ఉండగలుగుతున్నాం అనమాట. కృష్ణలోని వ్యక్తి తన సొంత అనుభవంతో అందరి సుఖ దుఃఖాలను చూడగలుగుతాడు, తన అనుభవాలతో అందరి సుఖ దుఃఖాలను చూడగలుగుతాడు. ఎందుకంటే మన ఆచార్యులు మనకంటే ముందు ప్రయాణించేశారు, మనకంటే ముందు జీవితాన్ని చూసేశారు, మనకంటే ముందు పరిస్థితులు చూసేశారు, వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు అన్నమాట ఎప్పుడు ఏమి ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు ఉంటాడు అని వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి. సో ఒక గురువు అనేవాడు ఆల్రెడీ అదే ఆ దారిన పోయాడు కాబట్టి ఆ దారిలో పోయేటప్పుడు కూడా మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎటువంటి నిర్ణయాలకు వెళ్తుంది, ఒక్కొక్క జీవి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు, ఒక్కొక్క ఆటంకం వచ్చినప్పుడు అతని ఆలోచనలు ఏ విధంగా మారుతాయి, ఎటువంటి ప్రభావితం చేస్తాయి వాళ్ళ ఆలోచనలు పక్కాగా తెలుసు అన్నమాట వాళ్ళకి. అందుకే వాళ్ళు మనకి మనము ఇప్పుడు మనం గురువు లేకుండా మనం పోవాలనుకోండి మనం పోలేము, ఎందుకంటే వచ్చే ఆలోచనలు వచ్చే ఆటంకాలు మనం చూసి బయట వెనకాలకు వచ్చేస్తాం. కానీ ఆ కృష్ణ వ్యక్తి తన సొంత అనుభవంతో అందరి సుఖ దుఃఖాలు చూడగలుగుతాడు. ఇప్పటికి ఇతనికి ఈ సేవ, ఈ మెంటాలిటీ వ్యక్తికి ఈ సేవ వస్తుంది, ఈ మెంటాలిటీ ఉన్నవాడికి ఈ సేవలో ఏమవుతాడో, ఎలా దాని పరిస్థితుల్ని ఇతను ఎలా చూస్తాడో, ఎక్కడ ఇతను ఇబ్బంది పడతాడో మొత్తం ఆయనకు తెలుసు. కానీ అతను టెస్ట్ చేసేది ఇతను ప్రతి అడుగులో కూడా వచ్చిన ఆటంకం వచ్చిన ప్రతిసారి ఎలా వచ్చి తన శరణాగతుడు అవుతున్నాడు, గురువుకి శరణాగతుడు అయ్యి వచ్చిన కష్టాన్ని చెప్పుకొని మళ్ళీ దాన్ని ఎట్లా ప్రయత్నిస్తున్నాడు, ఆ ప్రయత్నంలో తన స్వభావం మారిపోతుంది, తన గుణాలు మారిపోతాయి. ఒకప్పుడు చెడు స్వభావం లేదా చెడు గుణాలు, చెడు అలవాట్లు ఏమవుతున్నాయి, అవన్నీ ఇప్పుడు మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే అలాంటి ఆటంకాలని అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు అది కూడా గురు యొక్క దశ నిర్దేశం వెళ్ళేటప్పుడు ఇవన్నీ మారుతాయి అన్నమాట. మామూలుగా మనం 16 మాలు, 4 మాలు ఇవన్నీ మంచి వాతావరణం ఏర్పరుస్తాయి, మంచి వాతావరణం, అనుకూల వాతావరణం ఏర్పరుస్తుంది. కానీ ఆటంకాలు మాత్రం ఎవరికి వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఆ ఫేస్ చేసేటప్పుడు మనం గురువు తోడు తీసుకోవాలి, భక్తులు తోడు తీసుకోవాలి. మనకంటే ఉన్నత భక్తులు వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ప్రయాణించిన వాళ్ళ గురించి మనం, ఎందుకంటే వాళ్ళు ప్రయాణించారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ గుళకరాయి ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, ఎక్కడ పావులు ఉన్నాయి, ఎక్కడ తేళ్లు ఉన్నాయి, ఆ దారిలో మొత్తం బాగా తెలుసు వాళ్ళకి. సో మొత్తం బాగా తెలుసు కాబట్టి మనం వాళ్ళకి వినమ్రతతో, వినమ్ర భావంతో వాళ్ళకి మనం సేవ చేసుకుంటే, తదనుగుణంగా మనం వాళ్ళ ప్రశ్నలు వేస్తే, అప్పుడు వాళ్ళు మనకి ఆ యొక్క సమాధానాలు ఇవ్వస్తారు అనమాట. అంటే వాళ్ళు పడిన కష్టంలో నుంచి మనం కానీ అనుభవం నేర్చుకోగలిగితే మనము అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఆ దారిలో కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు. సో కాబట్టి కృష్ణతిలో వ్యక్తికి సర్వం తెలుసు. అతని అనుభవంతో ప్రతి జీవరాశి యొక్క సుఖ దుఃఖాన్ని తను చూడగలుగుతాడు. అసలు కారణం దుఃఖానికి, అసలు కారణం అందరి దుఃఖాలకు కారణం ఏంటంటే కృష్ణుణ్ణి మర్చిపోయి జీవించడమే అందరి దుఃఖాలకు కారణం అనమాట. కృష్ణుణ్ణి మరిచి జీవించడం, కృష్ణుని మరిచి జీవించడం అంటే పూర్తిగా భౌతిక శక్తుల ద్వారా వచ్చే మాయలో పూర్తిగా అల్లుకుపోయినట్టే. ఇంకా తాను ఎవరో ఏంటో అని ఏమాత్రం స్పృహ ఉండదు అనమాట. బాగా తాగేసినాడు అనుకోండి, బాగా ఫుల్గా తాగేసిన వాడికి తనకి ఏమీ అర్థం కాదు అసలు. తను ఎవరో కూడా మర్చిపోతాడు, తను ఎక్కడి నుంచి కూడా మర్చిపోతాడు. కానీ తన తన మొత్తం తను మాత్రం ఆనందంగానే ఉన్నాడు. తనకు అనిపిస్తుంది నేను ఎక్కడ దుఃఖపడి, నేను ఆనందంగా చాలా హాయిగా ఉంటాడు. కానీ అత్యంత దారుణ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తను మర్చిపోయాడు. ఏ వ్యక్తి ఆ తాగిన వ్యక్తి తన కుటుంబాన్ని మర్చిపోయాడు. తన ఇంట్లో తన తల్లిదండ్రులు మర్చిపోయాడు, భార్య బిడ్డల్ని మర్చిపోయాడు, ఫుల్గా తాగేశాడు. సో కుటుంబాన్ని మర్చిపోయే వ్యక్తి తాగేసుకున్నప్పుడు అతనికి ఎవరో ఏంటో తెలియదు. ఇంకా అలాంటి తాగుడు స్థితిలో పోయి ఏ ట్రైన్ కింద, ఏ కారు కింద, లేకపోతే ఎక్కడ ఏ షెడ్లో పడతాడో, ఎక్కడ పడతాడో అసలు దుఃఖానికి కారణం ఏంటంటే మర్చిపోవడమే. అలాగే ఆనందానికి కారణం ఎప్పుడవుతుంది? అలాగే అంటే కృష్ణుడే భోక్త, కృష్ణుడే యజమాని, కృష్ణుడే సుహృదుడు, అందరి మేలు కోరేవాడు కృష్ణుడే అని అర్థమైనప్పుడు, పూర్తి అవగాహనతో మనం ఉన్నప్పుడే మన ఆనందానికి కారణం అవుతాం. కృష్ణుడే మూలము, కృష్ణుడే యజమాని, కృష్ణుడే అందరు అనుభవించేవాడు, కృష్ణుడే అందరు మేలుకోవడం కృష్ణుడే. కాబట్టి మనం కృష్ణుడికి శరణాగతి తీసుకోవాలి అనే భావన ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆనందానికి అది కారణం అవుతుంది. పరిపూర్ణ యోగికి తెలుసు భగవంతుడి తన సంబంధాన్ని మరిచి కారణంగా త్రిగుణల ప్రభావాలకు గురి కావడం చే దుఃఖాలు అలుముకున్నాయి అని. పరిపూర్ణ యోగికి తెలుసు అనమాట, తన భగవంతుడి సంబంధాన్ని మరిచిపోయిన కారణంగానే త్రిగుణాల ప్రభావాలకి లోనయ్యానని, గురయ్యానని, అందుకే దుఃఖాలు వచ్చి నన్ను అలుముకున్నాయి అని పరిపూర్ణ యోగికి తెలుసు. ఎప్పుడైతే భగవంతుడు సంబంధం కట్ అయిపోతుందో ఆటోమేటిక్గా త్రిగుణాల ప్రభావం బలంగా వచ్చేస్తాయి. తద్వారా దుఃఖాలు ఖచ్చితంగా మనం అనుకుంటాయి. సో కృష్ణుడిలోని వ్యక్తి ఆనందంగా ఉంటాడు, కావున ఆ జ్ఞానం అందరికీ అందేలా చూస్తాడు. తనకు తెలుసు ఎందుకు ఆనందంగా ఉన్నాడు, తనకు తెలుసు క్లియర్గా. కృష్ణుడితో కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, కృష్ణుడు గురించి తెలుసుకున్నాడు. ఇవాళ కృష్ణుడు సాధన చేస్తా ఉంటే, కృష్ణుడు సేవ చేస్తా ఉంటే, కృష్ణ కథ వింటా ఉంటే, తను ఎన్నెన్ని అలవాట్ల నుంచి, పాత వాసన నుంచి, కర్మ నుంచి ఎట్లా బయటపడాడో తనకి పూర్తి అవగాహన ఉంది అనమాట. కృష్ణుడు ఏ విధంగా తనకి సహాయపడ్డాడో కూడా పూర్తి ఆనందంగా ఉంది. కాబట్టి అతను ఏం చేయాలనుకుంటున్నాడు, నేను ఆనందపడ్డాను కదా, నాకు ఆనందం వచ్చింది కదా, పలానా పలానా కార్యాల వల్ల, పలానా సాధన వల్ల, సేవలకు వచ్చింది కాబట్టి ఆ జ్ఞానం అందరికి ఎందుకు ఇవ్వకూడదు నేను? ఎందుకంటే నేను ఆనందంగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగా ఉండాలి కదా. వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఒక్కోసారి తన అవమానం కూడా పడతాడు, వాళ్ళ వల్ల ఇబ్బంది కూడా భరిస్తాడు. కానీ ఎట్లయినా సరే ఇది అందించాలనుకుంటాడు. శ్రీల ప్రభుపాద్ వారు సో తన పూర్తి అవగాహన అనమాట ఈ జీవులకి ఎందుకు ఈ దుఃఖానికి కారణం ఏంటంటే వాళ్ళకి కృష్ణ లేకపోవడమే కారణం. వాళ్ళకి కారు లేకపోవడం వలన, డబ్బులు లేకపోవడం వలన, తిండి లేకపోవడం వలన ఇది కాదు వాళ్ళ దుఃఖానికి కారణం. వాళ్ళ దుఃఖానికి కారణం కృష్ణుడు లేకపోవడమే అని ప్రభుపాదులు వారు గ్రహించారు. కాబట్టి ఆయన రాత్రుల్లో కేవలం గంట 2 గంటలు పడుకొని ఆ పుస్తకాలు మనకి ఇచ్చాడు అన్నమాట. ఆ టేపుల్ని రికార్డ్ చేయించాడు, మందిరాలు కట్టించాడు. ఆయన అంటే అతను ఎంత ఆనందంగా ఉంటే శ్రీల ప్రభుపాదులు వారు ఈ జ్ఞానం ఎట్టయినా సరే అందించాలని ఎన్ని మార్గాలు ఎంచుకున్నాడు, అన్ని మార్గాలు ఎంచుకున్నాడు. స్కూల్స్, తర్వాత రెస్టారెంట్స్, తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, మందిరాలు, ప్రవచనాలు, పుస్తకాలు, ప్రోగ్రామ్స్, ఏదో ఒక విధంగా జ్ఞానం అందించాలి. ఇప్పుడు మళ్ళీ కుకింగ్ క్లాసెస్ అంట, మళ్ళీ కుకింగ్ క్లాసెస్, మళ్ళీ ఏదో ఒక విధంగా జ్ఞానం అందించాలి, ఏదో ఒక రూపంలో అందించాలి. అతను నిజంగా ఎంత ఆనందం అనుభవిస్తామంటే ఇది ప్రతి ఒక్కరు అనుభవించాలి ఈ ఆనందం అని. సో 80-70 సంవత్సరాల వ్యక్తి, ఒక్క వ్యక్తి తలుచుకున్నప్పుడు ఒక వైష్ణవుడికి ఒక పరిపూర్ణ కృష్ణ చైతన్య భక్తుడికి తన పొందిన ఆనందం నుంచి అతనికి ఎంత దయ కలిగింది. పోయి తన వయసు అనుకోకుండా, తన జీవితం అనుకోకుండా పోయి మళ్ళీ అమెరికాకి వెళ్ళి అది పనిగా మళ్ళీ నిజమైనటువంటి సేవకుడు ఎవరు అంటే కృష్ణ భక్తుడికి నిజమైన సేవకుడు అవుతాడు. ఇంకా కృష్ణ భక్తుడి కంటే కూడా సమాజ సేవకుడు మరెవరు ఉండరు ఇంకా. ఎందుకంటే అల్టిమేట్ గా మూల కారణం, తను ఒక జీవుడు ఇక్కడికి రావడానికి మూల కారణం ఏంటి అంటే కృష్ణుడిని మర్చిపోవడం వల్ల ఇక్కడ వచ్చాము అనేటువంటి ఆ జ్ఞానం అందుకున్నటువంటి ఈ సేవకుడు అది అందరికీ అందించాలా, అది ఇదే మూల కారణం. చాలా మంది ఏమనుకుంటారు, నేను ఇష్టమైన మూల కారణం నాకు డబ్బు లేకపోవడమే, నాకు సరైన తల్లిదండ్రులు లేకపోవడమే, లేదా నాకు సరైనటువంటి అదృష్టం లేకపోవడమే అని వందల కారణాలు చెప్తాం అన్నమాట మనం. ఈరోజు మన పరిస్థితి కారణం, నా దుఃఖానికి కారణం అని చెప్పి వంద అంశాలు లిస్ట్ పెడతాం మనం, ఇవి కారణం అని. కానీ కృష్ణుల వ్యక్తికి మాత్రమే తెలుసు అన్నమాట, మన దుఃఖానికి ఒకటే కారణం ఏంటంటే కృష్ణుడు మర్చిపోవడే అసలైన కారణం అని మనకు అర్థమైపోతుంది. అది తెలుసుకున్న వ్యక్తి అది అందరికీ ఇవ్వాలనుకోవడమే నిజమైనటువంటి సమాజ సేవకుడు. నిజమైన సమాజ సేవకుడు ఎవరు అని అంటే తడే పడిన దుఃఖానికి కారణం తెలుసుకోవడం, తిరిగి మళ్ళీ మర్చిపోయిన ఆ భగవంతుడితో మళ్ళీ సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా ఇంకా మళ్ళీ అతను జన్మెత్తకుండా మళ్ళీ మళ్ళీ ఏడొచ్చి కష్టాలు పడకుండా మళ్ళీ మళ్ళీ ఏడొచ్చి ఈ దుఃఖం అనుభవించకుండా చేయగలడం అంటే అది నిజమైన సమాజ సేవ. ఎందుకంటే ఇంకొక ఆకలేసింది, ఒక పూట పెట్టాము, ఒక 100 పూటలు పెట్టాము, దానివల్ల ప్రయోజనం లేదు, తను తిన్నంత వరకే బాగుంటుంది. మళ్ళీ అలా ఇంకెవరికైనా మనం ఒక గుడిసె కట్టించాము, ఒక ఇల్లు కట్టించాము, ఇంకోటి సహాయం చేసాము, అన్ని తాత్కాలికమే. ముందు వెనకాల కొన్ని 10 రోజులు తాత్కాలికం అయితే ఇంకోటి 1 సంవత్సరం, 10 సంవత్సరాలు అతను అనుభవించవచ్చు. కానీ నిజమైనటువంటి సమాజ సేవ అంటే ఆ జీవుడిని శాశ్వతంగా ఎప్పటికీ ఆనందంగా ఉంచగలిగేటువంటి స్థితికి తీసుకెళ్ళగలం, అప్పుడు నిజమైన సమాజ సేవ. మనం ఒక పూట తిండి పెడితే 1 గంట సేపు నవ్వుతాడేమో, దాని తర్వాత మళ్ళీ తిండి కోసం మళ్ళీ ఎతకాల్సిందే మళ్ళీ. అందుకే భగవంతుడు కూడా 18-69 శ్లోకంలో భగవంతుడికి తనకు మించిన ప్రియమైన సేవకుడు మరెవరూ లేరు. నిజమైన సేవకుడు ఎవరు అంటే భగవంతుడికి ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించే వాళ్ళు నిజమైన సేవకుడు. అంతకు మించిన ప్రియమైన సేవకుడు ఇంకెవరు లేరు. అంతకు మించిన ప్రియమైన సేవకుడు ఇంకెవరు లేరు. అంటే ఈ జ్ఞానాన్ని పంచడం ఆనందానికి గల కారణం, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం అది నిజమైన సమాజ సేవ. ఎందుకంటే ఎంతమందిని భక్తులు చేస్తామో అంతమంది యొక్క జీవితాలు, వాళ్ళ కర్మలు మారబోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు మారబోతున్నాయి. తద్వారా వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళు ఎవరికి ఎటువంటి హాని చేయరు, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు పాండవులకి రాజ్యం అప్పచెప్పాలనుకుంటున్నాడు? ఎందుకంటే భక్తులు కానీ రాజ్యాన్ని వెళ్తే ఆ భక్తులు అందరి యొక్క సుఖ దుఃఖాలు చూడగలుగుతారు. ఆ సుఖ దుఃఖాలకి కారణం తెలుసు కాబట్టి ఆ సుఖ దుఃఖాలు నుంచి వాళ్ళని బయటపడేయాలి అని అంటే, వాళ్ళకి ఎటువంటి విధి విధానాలు, ఎటువంటి స్ట్రాటజీస్ పెడితే అందరూ కూడా బాగుంటారు, ఈవెన్ జంతువులతో సహా. సో ఒక భక్తులు తెలుసు కాబట్టి భక్తులు కానీ రాజులు కానీ అవ్వగలిగితే, సో వాళ్ళ వల్ల సమాజం మొత్తం ఉద్ధరించబడుతుంది. ముఖ్యంగా మన తొమ్మిదో స్కందంగా ఆయన చూస్తే సూర్యవంశం రాజు, చంద్రవంశం రాజు గురించి మాట్లాడతారు. సో సూర్యవంశము, చంద్రవంశము రాజుల గురించి ప్రత్యేకంగా మాట్లాడబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అసలటువంటి భగవద్జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఆధీనంలో కానీ ప్రజలు కానీ ఉంటే ప్రజలు అందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూడగలుగుతారు అన్నమాట, భగవద్జ్ఞానం ప్రతి ఇంటికి చేరాలని. ఇప్పుడున్న మనకున్న పాలకులంతా ప్రతి ఇంటికి వేరుపాలు ఎట చేరాలా, ప్రతి ఇంటికి గ్యాస్ ఎట చేరాలా, అది ప్రతి ఇంటికి ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఎట చేరాలా. ప్రతి సంవత్సరం దరిద్రమే, మళ్ళీ 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 ప్రజలు కొట్టుకుంటూనే ఉంటారు ఆ సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు అని ఎన్ని ఎన్ని చేస్తే ఈ ప్రజలందరికీ ఎప్పుడు తృప్తి పడాలి వీటన్నిటికీ? వీటితో ఎప్పుడు అబ్బాయా నాకు కావాల్సినది, నాకు కావాల్సిన జరిగింది అనే జీవుడు ఎప్పుడు తృప్తి పడతాడు? ఈ ఆత్మ పరమాత్ముడి యొక్క సంబంధానికి వెళ్తే కానీ తృప్తి పడదు. కానీ నిజమైనటువంటి యోగి లేదా ఆ భక్తుడు ఎవరైతే కృష్ణ సంబంధంలోకి తీసుకురాగలుగుతారో, కృష్ణ సంబంధంలో ఉన్నటువంటి తన యొక్క సాధనని చేయించగలుగుతారో, అప్పుడు వాళ్ళు నిజమైన సమాజ సేవకులు అన్నమాట. ఎందుకంటే సమాజం మొత్తం ఉద్ధరింపబడుతుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరం మనకి రాదు. అందరూ కానీ భక్తులైతే ఇంక అనవసరంగా వాళ్ళ గురించి, వేరే వాళ్ళ యొక్క సంపాదన నుంచి దోచుకోవాలనుకోరు, ఇంకొని మోసం చేయాలనుకోరు, ఇంకొని కష్టపడాలనుకోరు, వనరులను దోచుకోరు. ఎందుకంటే ఒకసారి భక్తులుగానైతే అందరూ ప్రతిదాన్ని కృష్ణుడి శక్తిగా చూసి, కృష్ణుడు ఇచ్చినటువంటి వరాల కింద భావించి ఎంత అవసరమో అంతే వాడుకుంటారు, ఎంత కావాలో అంతే తీసుకుంటారు. మిగతావన్నీ కూడా అలాగే మిగతా జీవరాశులకు వదిలేస్తారు అనమాట, హాయిగా ప్రతి ఒక్కరు బాగుంటారు. కాబట్టి భక్తుడు ఎప్పుడు తన స్వార్థం చూసుకోడు, స్వార్థం చూసుకుంటే కదా భక్తుడు కాదు. నేనే, మా ఇంట్లోనే, మా ఇంటి వారి వరకే చాలు, మా వాళ్ళ వరకు బాగుంటే చాలు, మేము మాత్రమే ఉంటాము అది కాదు. ఆ లెవెల్లో కానీ ఉంటే కనుక ఇంకా అది కూడా స్వార్థం కిందకే అవుతుంది. అది కృష్ణచైతన్యమైనా సరే అక్కడితో కానీ ఆగిపోయిందంటే, అక్కడితో కానీ ఉండిపోయిందంటే అది స్వార్థమే అవుతుంది. దానివల్ల మనం పెద్దగా ఆనందపడేది ఏముండదు. వాస్తవం చెప్పాలంటే ఒక జ్ఞాన యోగి కంటే అష్టాంగ యోగి, ఇంకో ఎవరైనా కర్మయోగి కానీ వీళ్ళందరూ కూడా స్వార్థం చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎందుకు బయటపడాలనుకుంటున్నారు అని అంటే ఈ ప్రపంచం నుంచి, ఆ యోగ మార్గాల ద్వారా. ఎందుకంటే నాకు ఇక్కడ కానీ ఉంటే నాకు కష్టాలు వస్తాయి కాబట్టి, కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ కష్టాల నుంచి నేను త్వరగా బయటపడాలి అని వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తారు, తీవ్రంగా సాధన చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళ వాళ్ళ వరకే వాళ్ళు బయటపడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ఎక్కడో దగ్గర వాళ్ళు స్వార్థంగా చేసేటువంటి అవకాశం ఉంది. కానీ భక్తుడు మాత్రం సమాజంలో ఉండి అందరినీ భక్తులు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే భక్తుడు ఏం కొంటాడంటే, నాకు ధనము వద్దు, నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నాకు ఇవేమి వద్దు, నాకు జన్మ రాహిత్యం కూడా వద్దు, కానీ నాకు ప్రతి జన్మ ఎందు నీ భక్తి కలగాలని మాత్రం కోరుకుంటున్నాను. అంటే తనకి మళ్ళీ భౌతిక ప్రపంచానికి వస్తే పుట్టుక చావులు ఎన్ని ఉన్నాయి, ఇంకా మాన అవమానాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసినా కూడా నేను మళ్ళీ రావాలనుకుంటున్నాను. కానీ నా కోరిక మాత్రం ఒకటే, నిరంతరం నీ భక్తి కలగాలని మాత్రం నేను కోరుకుంటాను. అంతే నాకు ఇంత, నాకు వైకుంఠమే కావాలి, నాకు భూలోకమే కావాలి, నేను అక్కడ ఉంటే నేను చేసుకుంటాను అలా కూడా ఆలోచించాడు అనమాట. ఎందుకు రావాలనుకుంటాడు మళ్ళీ మళ్ళీ? ఎందుకంటే మిగతా వాళ్ళు తీసుకుపోవాలి. సో ప్రహ్లాదుడు 7వ స్కందంలో అంటారు అనమాట, నాకు ఏం చూసినా నాకు భయం లేదు, కానీ ఎలాంటి పరిస్థితులు కూడా నాకు భయం రాలేదు, కానీ ప్రజలు చూసినా చాలా భయంగా ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జన్మించినప్పటికీ కూడా ఇంకా ఇదే తృప్తి పరంగానే పరిగెస్తున్నారే వీళ్ళంతా. వీళ్ళు అంటే వీళ్ళ మనసులో ఎప్పటికీ కూడా రాదేమో ఇంకా ఈ భౌతిక ప్రపంచం చాలా ప్రమాదకరం అని వాళ్ళు తెలుసుకోలేరేమో, ఇంకా మా వెనకాల ఇంకా ఇంత తృప్తి వెనకాల ఇంకా పరిగెస్తూనే ఉన్నారే వీళ్ళంతా. భగవంతుడు నాకు ఒక అవకాశం అందిస్తే దయచేసి వీళ్ళ పాపాలని నాకు ఇచ్చేసి వీళ్ళు మాత్రం నువ్వు వైకుంఠం తీసుకెళ్ళిపోయినా నాకు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు అసలు వీళ్ళు దీని యొక్క ఆధ్యాత్మిక జీవితం లేదా భక్తి అనేది, భక్తి జీవితం అనేది వీళ్ళకి అసలు ఏ మాత్రం స్పృహలోకి కూడా రావట్లేదు. కాబట్టి వీళ్ళు బయటపడడానికి అవకాశం కూడా తీసుకోవడం లేదు. కానీ వీళ్ళు ఇప్పటికి రాలేరేమో, కానీ నాకు బాధ వస్తుంది, నాకు భయంగా ఉంది, వీళ్ళు ఇప్పటికే శాశ్వతంగా ఉండిపోతారేమో అండి. కాబట్టి వీలైతే వాళ్ళందరూ పాపాలు నేను తీసుకొని నేను వాళ్ళ కోసం ఎటు ఉండిపోతాను, నువ్వు కాబట్టి వాళ్ళందరూ నువ్వు తీసుకెళ్ళిపోయినా అంటున్నాడు. అంటే చూసుకోండి ఎంత భక్తుడంటే ఏ స్థాయి ప్రేమ ఉంటుందో జీవుల పట్ల కావచ్చు. వాళ్ళ కష్టాలను మొత్తం పక్కకి వెళ్ళిపోవాలి, శాశ్వతంగా వాళ్ళు భగవంతుతో ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన భక్తులకు మాత్రమే అవుతుంది. మిగతా మార్గాల్లో ఉన్నటువంటి సాధకులు, జ్ఞానులు కావచ్చు, యోగులు కావచ్చు, ఎంతో కొంత స్వార్థం ఉంది వాళ్ళకేంటంటే భౌతిక ప్రపంచం ఉండడం అనేది చాలా చాలా కష్టం. ఈ కష్టాలకు కారణం ఈ శరీరం, కాబట్టి నేను ఐక్యమైపోవాలి. లేదా పరమాత్ముడు నిరంతరం నేను ధ్యానించుకుంటూ నాకు మాత్రమే ఆనందం పొందాలి అనుకుంటాను. సో అక్కడితో 32వ శ్లోకం కంప్లీట్ అయింది. 33 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 6వ అధ్యాయం 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతసాహ్యం న పశ్యామి చంచలత్వాస్థితం స్థిరాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాస్థితం స్థిరాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాస్థితం స్థిరం. ఇప్పుడు అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనసు చంచలము అస్థిరము కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తున్నది. ఇప్పుడు దాకా 10వ అధ్యాయం నుంచి 10వ శ్లోకం నుంచి 32వ శ్లోకం దాకా ఒక అష్టాంగ యోగ సాధకుడు ఏ విధంగా తను ఇంటి నుంచి బయటికి వచ్చి బ్రహ్మచర్యాన్ని పాటించి ఒక ఏకాంత స్థలంలో ఉండి ఏ విధంగా మనసుని ఇంద్రియాల నుంచి బయటికి లాగి వెనక్కి లాగి ఆత్మ మీద పెట్టి తద్వారా యమ నియమ ఇలాంటి 8 స్టేజెస్ దాటి ఆ తర్వాత అందరిని సమంగా చూసుకోవాలా, ఒక పక్క ఏమో మనసు ఏమో చంచలం అస్థిరం అని చెప్పేసి అన్కంట్రోల్డ్ అని చెప్తున్నారు, ఇంకో వైపు ఏమో యోగ సాధన ద్వారా దీనిని స్థిరం చేయాలంటున్నారు. సో అర్జునుడు ఏమంటాడు ఇక్కడ, సంగ్రహంగా నువ్వు చెప్పింది మనసు చంచలము అస్థిరము కనుక నీవు సంగ్రహంగా అంటే నువ్వు ఇప్పుడు పరిపూర్ణంగా చెప్పింది ఈ విషయాలు పరిపూర్ణంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగాను సహింపరానిదిగా కనిపిస్తున్నది, నాకు అసాధ్యమైనదిగా అంటే ఇంపాసిబుల్, నాకు అంత ఓపిక ఉండదేమో, నేను సహింపరానిది, వీటిని తట్టుకునే అంత ఓర్పు సహనం నాలో ఉండదేమో. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడు ఎవరి మిగతా వాళ్ళ పాండవుల్లో కావచ్చు కౌరవుల్లో కావచ్చు కంటే కూడా మనసు చాలా ఫోకస్డ్గా ఉండేవాడు. ద్రోణాచార్యులు మీకు అక్కడ వాళ్ళని టెస్ట్ పెడతారు, మీకు ఇక్కడ ఏం కనపడుతుంది, ఇప్పుడు చెట్టు కనిపించిందంటే, ఒకరు కొమ్మలు కనిపించాయంటే, ఒక రెమ్మలు కనిపించాయంటే, ఒక ఆకులు కనిపించాయంటే, ఒకరు వచ్చి పిట్ట కనిపించిందంటే, అర్జునుడికి నాకు పిట్ట కన్ను కనిపిస్తుంది, పిచ్చుకు కన్ను కనిపిస్తుంది అంటే ఎంత ఫోకస్డ్ పర్సన్ అంటే, ఆల్రెడీ అతను ఒక విధంగా చెప్పాలంటే మనసుని ఆల్మోస్ట్ 99% కంట్రోల్ చేసుకున్నట్టే. కానీ అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు చెప్పినట్టుగా ఈ మనసు చెంచలం వస్తే దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇది అసాధ్యమైనది కాదు సహింపరానిగా కనిపిస్తా ఉంది, పైగా నువ్వు చెప్పిన యోగ పద్ధతి ద్వారా పోవాలంటే. ఒక పక్క అది అన్కంట్రోల్డ్గా ఉంది, ఈ యోగ పద్ధతి చాలా కష్టంగా ఉంది, ఓవైపేమో మనసు యొక్క చంచలత్వము అస్థిరము, ఇంకో పక్క యోగ పద్ధతి యొక్క ఇది. అందుకే ప్రభుపాద వారు గమనిస్తే ఈ అసాధ్యము ఇది వద్దు, ఇది కుదరదు, ఇది కలియుగం అది జరగదు, ఇది కేవలం వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మనకి ఇది సూటబుల్ కాదు, ఇక్కడ మనకు వర్కౌట్ కాదు ఇది యోగ పద్ధతి. ఎందుకు ఈ మాట అంటున్నారు ప్రభుపాద వారు, ఎందుకంటే అర్జునుడు లాంటి వాళ్ళు పూర్తి అర్హత సాధించిన వాళ్ళు, దేవతలతో సైతం యుద్ధాలు చేసిన వాళ్ళు, అంత మనసు నిగ్రహం కలిగిన వాళ్ళు, ఇంద్రియాల నిగ్రహం కలిగిన వాళ్ళే ఏమంటారంటే ఇది అసాధ్యంగా అసాధ్యమైనది కాను సహింపరానిదిగా కనిపిస్తుంది అని తన యొక్క ఆలోచనల్ని భగవంతుడితో షేర్ చేసుకుంటున్నాడు. జస్ట్ ఆ శ్లోకాలు వినగానే ఇది అసలు అయ్యేటట్టు కనపడలేదు అది. సో ద్వాపర యుగంలో ఒక భక్తుడుగా ఒక యోధుడుగా తన మనసుని ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహం నడిపి ఒక ప్రియమైన గురువుకి ఒక ప్రియమైనటువంటి శిష్యుడుగా కృష్ణుడికి మిత్రుడుగా ఇంత ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు ఇక్కడ, నువ్వు చెప్పి యోగ పద్ధతి చూసి ఇది అసాధ్యం కనిపిస్తుంది సహింప్రాంతిగా. సో భాష్యంలోకి వెళ్తే ఈ సాధనతో సమాన దృష్టి సాధించడం కష్టమని తెలిసిన అర్జునుడు మాట్లాడు, ఈ సమాన దృష్టి సాధనతో ఈ సమాన దృష్టి అంటే అందరినీ ఒకటిగా చూడడం, సుఖ దుఃఖాలను ఒకటి చూడడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది అని తెలిసిన అర్జునుడు మాట్లాడు అభిప్రాయం పలికాడు. ఎందుకంటే ఇంతకుముందు శ్లోకంలో ఏముంది, సమదృష్టి ఉంది ఇక్కడ 32లో. సో సమం పశ్యతి యో అర్జున, సమం పశ్యతి పశ్యతి సమంగా చూడడం, సుఖం వా యది వా దుఃఖం, సమదృష్టి చూడడం చాలా కష్టంగా ఉంది యోగ పద్ధతిలో. ఎప్పుడు వస్తుందా సమదృష్టి యోగ పద్ధతిలో? ఈ యోగ సాధకుడు ఎక్కువ కాలం సాధన చేయడం కష్టం అనిపిస్తా ఉంది, ఏదో 2-3 రోజులు జపం చేయమంటే 2-3 రోజులు కాదు, 2 రోజులు యోగ సాధన చేయమంటే ఈ అష్టాంగ యోగ పద్ధతిలో సాధన చేయమని 2-3 రోజుల్లో ఏదో ఒక వారం చేయగలుగుతానే కానీ కానీ చాలా కాలం సాధన చేయాలంటే చాలా కష్టం కనిపిస్తాను. ఎందుకు అంటే మనసు అత్యంత చంచలంగా ఉంది, పైగా నేను సాధనతో ధర్మరాజుని దుర్యోధనని ఒకటిగా నిలబడలేకపోతున్నాను. దుర్యోధనుడు నా ఎప్పుడు కూడా దుర్యోధనుడిని నా నేను ఎప్పుడు నా మిత్రుడిగా నిలబడలేను, అతను నా శత్రువుగా చూడగలుగుతాను. ధర్మరాజుని ఎప్పుడైనా నా మిత్రుడు అంటే మా అన్నగారిని చూడగలుగుతాను. అంటే ఒక వైపు నాకు ప్రేమ ఉంది, ఇంకోవైపు నాకు ద్వేషం ఉంది. ఈ పైగా నేను ఈ సాధనతో సమాన దృష్టితో నేను ఎప్పుడు చూడగలుగుతాను ఇదంతా ఇద్దరిని ఒకటిగా నేను ఎప్పుడు చూడగలుగుతాను, అసాధ్యం అయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే ఈ యోగ పద్ధతిలో నేను ఆ సమాన దృష్టిని నేను రాలేను, నేను త్వరగా నా వల్ల అయ్యేటట్టు కనిపించట్లే. సో భౌతిక సంపర్కంలోని జీవుడికి వివేకమైన బుద్ధి కంటే చంచల మనసు బలంగా ఉంటుంది. అవును, భౌతిక సంపర్కంలో ఉన్న మనలాంటి వాళ్ళకి లేదా అలాంటి జీవులకి వివేకమైన బుద్ధి కంటే కూడా చంచల మనసు బలంగా ఉంటుంది. మనసు చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. భౌతిక సంపర్కంలో ఉన్నాం కదా అనేక ఈ కాలాల నుంచి, ఎంతో సంబంధించి భౌతిక సంపర్కంలో ఉండడం వల్ల మనసు బుద్ధి కంటే స్ట్రాంగ్ అయిపోతుంది. మామూలుగా బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలి, బుద్ధి బలంగా ఉంటే మనసును కట్టడి చేయగలుగుతుంది. ఎందుకంటే మన ప్రాబ్లం మనసు ఇక్కడ. కానీ భౌతిక సంపర్కంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల మనసు బలం పుంజుకుంటుంది, అది కూడా చంచలంగా మనసు బలం పుంజుకొని బుద్ధిని కంట్రోల్ చేస్తూ ఉంది. అంటే మనం ఆలోచించవలసింది, అన్ని అర్హతలు యోగ్యతలు కలిగిన అర్జునుడు లాంటి వారు ఈ యోగ సాధన మార్గం చాలా కష్టతరమని భావిస్తున్నారు. ఎందుకు చూస్తే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో కలియుగ పరిస్థితుల్లో ఒంటరిగా సాధన అసలు కష్టము, అది ఎట్లాగా ఏకాంత సంలో పోవాలా, రెండు అల్ప ఆయుష్ మనకి, ఆధ్యాత్మిక సాధనలో అసావధానం అంటే నిర్లక్ష్యము, లేకపోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ మంది, ఇంకా నిగ్రహాలు లేవు, ఇంద్రియాలు మనసు నిగ్రహం లేదు, ఇన్ని అవలక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా యోగ సాధన పద్ధతుల్లో మనపై మనసుని ఇంద్రియాలు కంట్రోల్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్ అన్నమాట. ఈ సాధన చాలా కఠినంగా ఉండడం నిజంగా మనం ఎంతవరకు ప్రగతి సాధించగలుగుతాం మనలాంటి వాళ్ళు, ఎందుకు మనం ఎలా ప్రగతి సాధించగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ప్రగతి పక్కన పెట్టండి, అసలు రావడమే దారుణం అయిపోతుంది. ఇటువైపు మనకు కనుగొని తెలియడలేము మనం. ఇంకా ఈ దారిలో మనం పోయేదాని కదా అడుగు కూడా పెట్టలేము. అంటే మనం పరిపూర్ణత పక్కన పెడితే అసలు కొన్ని కొంతకాలం ప్రయాణం చేయడమే కష్టమైపోతుంది మనకి. అర్జునుడికి ఆయన ఉన్న దేశ కాల పరిస్థితిలో ఈ సాధన కష్టతరమైనప్పుడు ఇంక అల్పులమైన మనకు ఎలా సాధ్యమవుతుంది? ఆయన ఇంకోటి కూడా మనం ఎప్పుడు వినలేదు, అర్జునుడు అష్టాంగ యోగం పాటించినట్లు ఎక్కడ రుజువు కూడా లేదు. అష్టాంగ యోగం పాటించాడు, తద్వారా తన మనసును నిగ్రహంలో పెట్టుకున్నాడని, అష్టాంగ యోగం ద్వారా తన పరిపూర్ణత సాధించాడను, అష్టాంగ యోగమే తన సాధన మార్గం అని ఎక్కడ కూడా లేదు. భక్తి అని ఆయన భక్తుడు కాబట్టి భక్తి సాధన మార్గంలో ఉన్నాడు అతను, కానీ ఎక్కడ కూడా అందుకనే అంటే ఇంత మనసు ఫోకస్ చేసేటువంటి అర్జునుడికి అష్టాంగ సాధన మార్గమే కాదు. కాబట్టి అతి తక్కువ మందికి సాధ్యం కావచ్చు, కానీ సాధారణ వాళ్ళ వ్యక్తులకు కలియుగంలో ఇది అసాధ్యం. కొంతమందికి సాధ్యం కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సాధ్యం అని పడింది, సాధ్యం కావచ్చు, కానీ సాధారణ వ్యక్తులకి కలియుగంలో సాధారణ కలియుగ వ్యక్తులకి ఇది అసాధ్యం. అంటే ఈరోజు ఎవరైతే మేము చాలామంది వరకు ఎవరైతే మేము మీకు మనసుని ఈ పద్ధతిలో మేము మీ మనసును మేము నిగ్రహించగలిగేటట్టుగా మేము మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాము, లేకపోతే కొన్ని ఆసనాలు నేర్పిస్తాము అని అంటున్నారు. మీకు ఈ ఈ శ్లోకాల ద్వారా మనకి చాలా క్లియర్ అయిపోయింది అన్నమాట, వాళ్ళు ఎంత మాత్రం చేపిస్తున్నారు, వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు భగవద్గీతలో యోగేశ్వరుడు, కృష్ణుడే యోగేశ్వరుడుగా మనకు వచ్చి అది అసాధ్యం అని చెప్పినప్పుడు, ఇంకా మిగతా వాళ్ళు చేసే సాధన, వాళ్ళు చెప్పే మాకు మా మనసు భలే ఏకాగ్రత పెరిగిపోయింది, మేము ఎడడుకు వెళ్ళిపోతున్నాం, మేము పలానా గ్రహాలకు వెళ్ళిపోతున్నాం, మా కృష్ణుడు దర్శనమిస్తున్నాడు, వాళ్ళు దర్శనమిస్తున్నాడు, వీళ్ళు దర్శనమిస్తున్నాడు అని చెప్పేసి ఎన్ని చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటకి ఈ భగవద్గీతల ప్రమాణాలకి ఎక్కడైనా అసలు పోలిక ఉందా? అసలు ఏమైనా పోలిక ఉందా? అసలు కాబట్టి మనకి ప్రమాణాలు తెచ్చుకోకుండా, స్టాండర్డ్స్ తెచ్చుకోకుండా మనం ఏ దేంట్లో అంటే దాంట్లో ఏ పద్ధతిలో ఆ పద్ధతిలో మనం వెళ్ళిపోతే అప్పుడు జీవితంలో ఇబ్బందులు పడేది, జీవితంలో మనం కోల్పోయేది ఎవరిది? మనమే. కాబట్టి అసాధ్యం అన్నమాట. కాబట్టి ప్రభుపాదాలు మొదటి నుంచి మొత్తుకుంటాడు అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ఎక్కువ శాతం మంది మేము ఆ ధ్యానానికి వెళ్తాం, ఈ ధ్యానానికి వెళ్తాం, ఈడపోతాం, ఆడిపోతాం, మేమందరం కూడా ఇట్లా 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 ఈ విధంగా మేము పలానా పద్ధతిలో మేము ధ్యానం చేస్తాము, మాకు మాకు చక్రాలు తిరుగుతాయి, మాకు లైట్ వెళ్తుంది లోపల. ఒకసారి ఇట్లానే ప్రభుపాదులు వారు ఇట్లానే నామ జపం చేయమని చెప్పేసి అందరూ కూర్చోబెట్టుకున్నారు, శిష్యులు అందరూ కూర్చున్నారు, అది చేసుకుంటా అందరూ నామ జపం చేసుకుంటా ఉంటే ధ్యానంలో ధ్యానం చేసుకుంటున్నారు కాళీకృష్ణ మంత్రం మీద. ఒక శిష్యులు వచ్చేసి ప్రభుపాద ప్రభుపాద్ నేను నామ జపం చేసి ధ్యానం చేస్తా ఉంటే నాకు లోపల లైట్ లైట్ వెళ్ళినట్టుగా ఉంది అంటున్నారు అన్నమాట. ప్రభుపాదన్నారు ఏం పర్వాలేదు, కొంచెం అది ఆగిపోద్దులేమో, నువ్వు తర్వాత నువ్వు చేసుకో అంటారు. ఆ లైట్ ఆగిపోద్దులే కొంతకాలం, కొంతసేపు అయిన తర్వాత అంటే అంటే ఈ లైట్ ఎలగడాలు ఇవన్నీ ఎక్కడున్నాయి, ప్రామాణికంగా ఏ గ్రంథంలో ఉన్నాయి? ఈ సాధన చేసి మనకు లైట్ వెళ్తుందండి, ఈ సాధన చేస్తే మనం వేరే గ్రహాలకు వెళ్ళిపోతామండి. అంటే మనం ఎంత అమాయకంగా ఉన్నామో లేదా ఎంత మూర్ఖంగా ఉన్నామో, మనం ఎంత ఏమాత్రం అర్థం చేసుకోకుండా మన పరిస్థితి చూస్తే ఇంకా ఏమని చెప్పాలి ఇంక మనం. అందుకే ప్రభుపాలు వారిని కానీ మనం కానీ ఆచార్యుడు కాదని ఆలోచిస్తే గొప్ప భక్తుడిగా మనం కానీ ఆలోచిస్తే గొప్ప సాధకుడుగా కానీ తీసుకుంటే కనుక ప్రభుపాలు మనం మోసం చేయలేదు, చేయట్లేదు, చేయబోడు మోసం. ఆయన మాటలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, కానీ అవి మనకి చాలా మేలు చేస్తాయి. మనకి ఆయన ఆయన వాక్యాలు ఒకసారి కఠినంగా కనిపించవచ్చు, కానీ మనకి మన యాజ్ ఇట్ ఈస్ మనం పడడానికి మనం ప్రయత్నిస్తే మాత్రం మనకు మేలు జరుగుతుంది. సో ఆ విధంగా మనం చూస్తే కనుక